పద్మపురాణంలోని ఆదిఖండంలో భాగంగా చ్యవన మహర్షి యొక్క వృత్తాంతాన్ని మనం చెప్పుకున్నాం. చ్యవనుడు భృగుగోత్రంలో జన్మించి భృగు మహర్షికి పులోమకి కొడుగ్గా పుట్టి సుకన్యని చేపట్టాడు. అశ్వినీ దేవతల కటాక్షంతో ఆయన నవయువకుడయ్యాడు. దాదాపు ఒక 20-25 సంవత్సరాల మధ్య వయస్కుడైన సుందరాకారుడైన యువకునిగా మారిపోయాడు. అశ్వినీ దేవతలు చాలా సంతోషపడి, అమ్మాయి సుకన్య, నీ పాతివ్రత్య మహిమతో నీ పతిని భక్తితో సేవించి శ్రద్ధతో ఆయన అర్చించిన ఫలితంగా ముసలాడై కళ్ళు పోగొట్టుకున్న భర్తని తిరిగి సురూపుడిగా యువకునిగా పొందగలిగావు. యువకుడిగా ఉన్న కొంతమంది సురూపులు ఎవరు అంటే మంచి రూపం కలిగిన వాళ్ళు ఎవరు, వాడికి పాతికేళ్లే ఉంటాయి కానీ ఆ మనిషిని చూస్తే ముసలాళ్ళు ఉంటాడు, వికారంగా ఉంటాడు. అటువంటి భర్త ఎంత భర్త అయినా కొంతమంది స్త్రీలకి మనస్సులో మానసిక బాధ కలిగిస్తాడు. కానీ నీకు నీ ఉపాసనా బలం వల్ల, పాతివృత్య మహిమ వల్ల అందగాడు అయ్యాడు భర్త, యువకుడు అయ్యాడు. ఇక మీ ఇద్దరు సుఖంగా ఉండండి, మా దారిని మేము పోతాము స్వర్గానికన్నా రసినీ దేవతలు. అప్పుడు చ్యవన మహర్షి వారితో అన్నాడు, మహాత్ములారా, మీ దివ్యానుగ్రహం వల్ల నాకు యౌవనం వచ్చింది. ఇంత ఉపకారం చేసిన మీకు ఏదో ఒక ప్రత్యుపకారం చెయ్యాలి కదా, ప్రత్యుపకారము చెయ్యకపోతే అది మహాపాపము అన్నారు. సహజంగా లోకంలో 3 రకాల మనుషులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అందులో ఒకటి ఏమిటి, ఉపకారం చేసిన వాడికి మళ్ళీ ఉపకారం చేస్తారు కొందరు, అంటే ఉపకారికి ప్రతి ఉపకారం ప్రత్యుపకారం. తనకి మేలు చేసిన వాడిని మర్చిపోకుండా మళ్ళీ మేలు చేస్తే వాడు ఒక పాటి మనిషి అంటారు. కొంతమంది అవతల వాడు వాళ్ళకి ఉపకారం చెయ్యకపోయినా వాడికి ఉపకారం చేస్తారు, వాడు ద్వితీయుడు. ఇంక 3 రకం మనుషులు ఉంటారు, అవతల వాడు తనకి ఘోరమైన అపకారం చేసినా వాడికి ఉపకారం చేస్తారు, వాడు ఉత్తముడు అని పిలువబడతాడు. ఉత్తమ, మధ్యమ, అథములు, ఈ ముగ్గురులో ఉత్తముడు ఎప్పుడు గొప్పవాడే కదా. తనకు అపకారం చేసిన వాడికి ఎవడైనా ఉపకారం చేయగలడా? ఏదో మీలాంటి ఊళ్ళో ఉన్న కొంతమందిని పక్కన పెడితే సాధారణంగా లోకంలో తనకు ఎవడైనా రవ్వంత అపకారం చేశాడని తెలిసిందంటే వాడు అంతం చూసేదాకా నిద్రపోరు. తెల్లవారులేస్తే రోజు యుద్ధాలు అందుకే జరుగుతున్నాయి. వాడు ఏనాడో నాకు ఒక పెసర అపకారం చేశాడు, వాణ్ణి వాడి కుటుంబాన్ని నాశనం చేద్దామని లోకంలో అనుకుంటారు. ఘోరమైన అపకారం చేసినప్పటికీ పట్టించుకోకుండా ఆ అపకారానికి మనస్సులో క్రోధాన్ని పొందక ఇతరులకు ఉపకారం చేయాలని చూసే ఉత్తములు ఈ లోకంలో కొంచెం అరుదుగా ఉంటారు. ధర్మరాజు, శ్రీరాముడు, నలుడు ఇలా కొంతమంది ఉన్నారు. వీళ్ళు అపకారికి కూడా ఉపకారం చేస్తారు, వాళ్ళని ఉత్తములు అంటారు. ఇంకా కొందరు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, అవతల వాడు మనకు ఉపకారం చేశాడా లేదా ఇవేం అనవసరం, ఎవడైనా కష్టంలో ఉంటే వాడికి సాయం చేస్తారు. వీళ్ళు తటస్థులు, మధ్యస్థులు అన్నమాట. ఉపకారం చేసిన వాడికి మళ్ళీ ఉపకారం చేస్తే వాడు సామాన్య మానవుడు. ఇంకొక రకం ఉన్నారట, ఈ 3 కాకుండా, వృథాన్యార్థభంగముగా వించడి వారలెవ్వరు ఎరుంగన్ శక్యమే ఏరికిన్. అనవసరంగా ఇతరులను పాడు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు, అసలు వాళ్ళు ఎవరో చెప్పలేమట. అనవసరముగా మనకి ఏ ఉపయోగం లేకపోయినా ఇతరులు పైకి వస్తారేమో అనే ఈర్ష్యతో పక్కింటి వాడు ఇల్లు కట్టుకుంటే వాడి మీద కోర్టులో కేసేసో లేకపోతే పక్కవాడి దగ్గర పిటిషన్ పెట్టో, మున్సిపాలిటీ వాడికో, గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళకో ఉత్తరం రాసి పక్కవాడు పెంట్ హౌస్ వేసుకున్నాడండి, అది పెంటను పడగొట్టండి అని కోరుకునేవాడు కొందరు ఉంటారే, వాళ్ళనికి ఏమనాలో అర్థం కాదు. ఆ నీచుల్ని పక్కన పెడితే, నేను మహానుభావుడిని అయినా అవ్వకపోయినా కనీసం ఉపకారం చేసిన వాడికి మళ్ళీ ఉపకారం చేయాలనే కోరిక కలిగిన వాడిని, ముసలివాడిని కళ్ళు పోగొట్టుకున్న నాకు సురూపమిచ్చి నేత్రాలిచ్చి అనుగ్రహించిన మీకు ఏదో ఒక ఉపకారం చేయాలని నా కోరిక, మీ ఇష్టం ఏదో ఒకటి కోరుకోండి, మీకు ఉపకారం చేస్తానన్నాడు. మిమ్మల్ని పూజించాలి, నా కృతజ్ఞతని ప్రకటించుకోవాలి, కృతము అంటే చెయ్యబడినది, నాకు మీ ద్వారా ఒక ఉపకారం చెయ్యబడింది, దానిని జ్ఞప్తిలో పెట్టుకుని గుర్తు పెట్టుకుని తిరిగి ఉపకారం చేస్తే దానికి కృతజ్ఞత అని పేరు. ఓ అశ్వినీ దేవతలారా, మీకేం కావాలో కోరుకోండి అనగానే వాళ్ళు చిరునవ్వు నవ్వి, అంటే అది కొద్దిగా వెటకారం ఆ నవ్వు, ఆ నవ్వు వెనక అతను అంతరార్థం ఏంటనమాట, వరి పిచ్చివాడా, నీ ముసలితనాన్నే నీవు పోగొట్టుకోలేవు, పోయిన నీ కళ్ళు తెప్పించుకోలేవు, నీకు ఏ శక్తి లేదు, అటువంటిది నువ్వు దేవవైద్యులమైన మాకేం ఉపకారం చేస్తావురా అని ఆ నవ్వులో అంతరార్థం అన్నమాట. అటువంటి నవ్వు నవ్వి ఒక వెటకారపు నవ్వు, మళ్ళీ అతడు బాధపడతాడేమో అన్నట్టుగా నవ్వును ఉపసంహరించుకుని ఆ తర్వాత, చ్యవన, నీ ద్వారా ఏదో ఉపకారం ఆశించి మేము నీకు ఉపకారం చేయలేదు, మేము దేవ వైద్యులం, సహజంగా అందరికీ వైద్యం చేస్తాం, అందులో నీ భార్య పరమ పతివ్రత, అటువంటి సుశీలకి ఉపకారం చెయ్యాలనిపించింది చేశాం, మా ధర్మం మేము నిర్వర్తించాం, నీ ద్వారా మాకే కృతజ్ఞతలు అక్కర్లేదు, ఉపకారాలు అక్కర్లేదు, గౌరవాలు అక్కర్లేదు, సన్మానాలు అక్కర్లేదు, దండలు అక్కర్లేదు, కైదండలు అక్కర్లేదు, నీకేం కావాలన్నా ఇంకెప్పుడైనా కావాలన్నా అడుగు, మేము వెళ్ళిపోతామన్నారు. అంతతో వదిలేడా చవనుడు, మా దారిన మేము పోతామని ఒప్పుకోకుండా, ఏమైనా సరే మీకు ఒక కోరిక తీరుస్తాను, మీరు కోరుకోండి, ఏ వరమైనా ఇస్తానన్నాడు. అప్పుడు వాళ్ళు కొంచెం బయటపడ్డారట, అసలు మనస్సులో ఉన్న మాటని బయటపెట్టారు. చవన మహర్షి, ఇందాక నుంచి మాకేదో వరం ఇస్తానని, కోరిన కోరిక తీరుస్తానని అంటున్నావు, నీకు అంత శక్తి ఉందా? మేమెవరం అనుకుంటున్నావు? దేవతలం, అందున సూర్యపుత్రులం, మత్స్యనీ దేవతలం, దేవ వైద్యులం, మేము తలుచుకుంటే ఎవరికైనా వరాలు ఇస్తాం, నువ్వు మాకేం వరం ఇస్తావు? మాకు వరం ఇచ్చే శక్తి ఉంటే ఇన్నేళ్లుగా వార్ధక్యంలో ఎందుకు కుమిలిపోతావు? నీ రోగాన్ని బాగు చేసుకోలేని వాడివి, పోయిన దృష్టి తెప్పించుకోలేని వాడివి, మాకు ఉపకారం చేస్తానంటావా? ఈ ప్రగల్భాలు మాను, మాకేం అక్కర్లేదు, హాయిగా నీ భార్యతో కాపురం చేసుకో అన్నారు. చవనుడు చిరునవ్వు నవ్వి, అశ్వినీ దేవతలారా, పలుకుల తన్నుతా పొగడ పాతక మందురటుండెగాన, ఏ పలుకక తప్పదిప్పుడు శుభప్రతిపాదకమైన శక్తులను. మీతో ఇప్పుడు ఒక రహస్యం చెబుతున్నాను, ఎవడైనా ఎంత గొప్పవాడైనా తనను తాను పొగుడుకోకూడదు, ఆత్మస్థుతి అంటారు దాన్ని. నేనెంత గొప్పవాడిని, నేనెంత గొప్పవాడిని పెద్ద చెప్పకూడదు. ఇతరులకు ఉపకారం చేశాక మళ్ళీ నేను వాడికి ఎంత ఉపకారం చేశాను, నేను ఒకప్పుడు వాడిని నా బండి ఎక్కించుకుని రైల్వే స్టేషన్ దగ్గర తెచ్చిపెట్టాను, ఒకప్పుడు వాడు అడిగితే మజ్జిగ తెచ్చిపెట్టాను, ఒకప్పుడు వాడికి వాటర్ బాటిల్ తెచ్చిపెట్టాను, ఇలా చేసిన మేలుని పదే పదే ఎప్పుడు పైకి అనకూడదట, గుర్తుపెట్టుకోండి. రాముడు ఎందుకు దేవుడయ్యాడు? రాముడి దగ్గర రెండు లక్షణాలు ఉన్నాయి, మీరు పురాణాలు వినడం కాదు, రోజు దాన్ని ఆచరణలో పెట్టాలి, మీరనే కదా నేను కూడా అది పెట్టాలి, అందరం పెట్టాలి. రాముడు ఎవరికైనా ఉపకారం, కొండంత ఉపకారం చేసినా సరే వెంటనే మర్చిపోతాడు. లక్ష గోవులు ఇచ్చాడు ఒక ఆయనకి, మర్నాడు ఆ విషయం మర్చిపోయాడు, ఆ క్షణమే మర్చిపోయాడు ఆయన. అదే మనం సహజంగా లోకంలో ఎక్కువ మంది చేసే పని ఏమిటి, లక్ష గోవులు ఇస్తే దానికి ఎన్ని బోర్డులు, ఎన్ని కట్టవొట్లు, ఈ మధ్యన ఈ కట్టవొట్లు బోర్డులు కాకుండా అదేదో పెద్ద కొత్తగా పెడుతున్నారు అన్నమాట, ఫ్లెక్సీలు, వీటిని వేసుకుని వీడు చేసేది ఇంత, మంచినీళ్ళు దానం, ఇంకేదో చలివేంద్రం దానం, గుడికి గ్రానైట్ వేయించాం, నైట్ వేయించాం అని బోట్లు పెట్టుకుంటున్నాడు. నిజంగా ధర్మశాస్త్ర ప్రకారం అయితే ప్రజలు ఆ బోట్లు పెట్టుకోవాలి తప్ప, అంటే ఇప్పుడు ఈ గుడికి మీరు ఏదైనా దానం ఇస్తే ఆ దానం పుచ్చుకున్న గుడికి సంబంధించిన ధర్మకర్తలు వేయాలి తప్ప మీరే ముందు అడగకూడదు, వాళ్ళు వేయొచ్చు అది వేరే విషయం. మీరు గ్రానైట్ ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ స్టోన్ మీద మీ పేరు ఇస్తున్నామని ఆ గుడిని నిర్మాణం చేసే బాధ్యత స్వీకరించిన వారు వేయొచ్చు, కానీ ముందే ఏమంటే నేను 100,000 రూపాయలు ఇస్తున్నాను, ఎదురుగుండా గ్రానైట్ మీద నా పేరు వేయించాలంటే అన్నారంటే ఆ దానం అంతా వ్యర్థమే. అందుకని రాముడు ఇతరులకు ఏదైనా ఇచ్చిన వెంటనే ఆ విషయం మర్చిపోయేవాడు. ఇంకోటి మర్చిపోయేవాడు ఏమిటిది, ఇతరులకు తనకి చేసిన అపకారాన్ని. ఎవడైనా రాముడికి అపకారం చేస్తే ఆ విషయాన్ని 10 మంది దగ్గర చెప్పడం, వాడండి నాకు ఇంత అపకారం చేశాడండి, నా ఉద్యోగం పోగొట్టాడండి, లేకపోతే నాకు అన్నం కూటి కంచం దగ్గర ఉన్నటువంటి ఏదో ఆహారాన్ని లాగేశాడండి, లేదా నా మంచం లాగేశాడండి అని అపకారాన్ని కూడా పదే పదే తడువుకోకూడదు. ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి, మనము ఇతరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి, అది జ్ఞానము అంటే. ఇక ఇది కాకుండా పదే పదే తనను తన్ను పొగుడుకోకూడదు, నేను జ్ఞానిని లేక పండితుణ్ణి, గొప్పవాణ్ణి, ఐశ్వర్యవంతుణ్ణి, మహాత్ముణ్ణి ఇలాంటి మాటలు అనుకోకూడదు, అది మహాపాతకం. అందువల్ల ఇంతకాలం నేనెవరినో నా శక్తి ఏమిటో మీకు చెప్పలేదు, కానీ అవసరం వచ్చినప్పుడు చెప్పకపోతే కూడా తప్పు, ఇప్పుడు చెబుతున్నాను నా శక్తి సంగతి. నేను తలుచుకుంటే భూమండలాన్ని ముమ్మారు వెనక్కి ముందుకి తిప్పగలను. శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్స లాంఛనం నుంచి జన్మించిన వంశన్నది. నా తపశ్శక్తి అంత గొప్పది. ఇంతకాలం నాకు తపశ్శక్తి లేక కాదు, లేక వ్యామోహము లేక కాదు. తన శక్తిని తనకి ఉపయోగించుకోకూడదని ఒక శాస్త్రం ఉన్నది కనుక నా తపశ్శక్తిని నా స్వార్థానికి దుర్వినియోగం చేసి నేను యువకుణ్ణి అవ్వలేదు, నా కంటి చూపు తెప్పించుకోలేదు. నేను గనక ఒక్క బీజాక్షరాన్ని ఉచ్చరిస్తే నాకు కళ్ళు వస్తాయి, యువకుండా అవుతాను. కానీ మొదటి నుంచి మా నాన్నగారు మాకేం చెప్పారంటే, నాయనలారా మీరు తపస్సు చేయండి, ఆ తపశ్శక్తిని లోక క్షేమానికి వాడండి. లోకక్షేమానికే తప్ప స్వార్థానికి వాడకండి, లోకనాశనానికి అసలే వాడకండి అని మా తండ్రి గారు చెప్పడం వల్ల ఇంతకాలం మా తపశ్శక్తిని మేము సొంతానికి వాడుకోలేదు. చాలామంది ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, నేను చూశాను చాలామందిని. హిమాలయ పర్వతాలలోను ఋషికేశం దగ్గర మహాతపశ్శక్తి కలిగి కూడా వాళ్ళు పైసా శక్తిని తమకు వాడుకోరు. కొంతమంది దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుని ఒక్కసారి కూడా వాళ్ళు సొంతానికి వాడుకోకుండా ధర్మకార్యాలకే వినియోగించిన పుణ్యాత్ములు చూశాను నేను. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ దేశంలో బతుకుతున్నాం. ఎప్పుడు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో, ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలో, సాధన ఎలా చేయాలో ఇవన్నీ మహాత్ముల ద్వారా తెలుసుకోవలసిందే. అందుకే చ్యవనుడు ఏం చెప్పాడు, నాకు పరమ తపశ్శక్తి ఉంది, నా తపశ్శక్తి చాలా గొప్పది, కానీ నేను దానిని నా సొంతానికి వాడుకోను. ఇప్పుడు మీకు వాడకపోతే అది దోషం, ఎందుకని మీరు నాకు మహోపకారం చేశారు కనుక. మీ మనస్సులో తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పండి, నా తపశ్శక్తిని వినియోగపరిచి నా తపశ్శక్తిని ధారపోసి మీ కోరిక తీరుస్తానడగానే వీళ్ళకి కొంచెం ఆశ పుట్టింది. ఇతడు సామాన్యుడు కాదని అర్థమయ్యింది. నాయన చవన, తెలుసో తెలియకో మేము నిన్ను అవమానపరచి ఉంటే క్షమించు. మహాత్ముల్ని కావాలని అవమానపరచకూడదు. మాకు నీ శక్తి తెలియక అలా మాట్లాడి ఉంటాం బహుశ. మాకు ఒక గొప్ప కోరిక ఉన్నది, చాలా కాలం నుంచి ఆ కోరిక ఉంది, అది మాత్రం తీరడం లేదు. పోనీ ఆ కోరికైనా చిన్న చితక కోరిక, అంత తేలికగా సామాన్య మానవుడు తీర్చలేని కోరిక. మేము దేవలోకంలో వైద్యులుగా ఉన్నాం. చాలాకాలం క్రితం వరకు ఎవరైనా యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలో మమ్మల్ని కూడా పిలిచి సోమరసాన్ని ఇప్పించేవారు. మాకు సోమపానం చేశాం. కానీ దురదృష్టవశాత్తు ఒకనాడు ఇంద్రుడికి కోపం వచ్చింది, మీరు వైద్య వృత్తిలో ఉన్నారు, ప్రతి ప్రాణిని చెయ్యి పట్టుకుంటారు, నాడి పట్టుకుని రోగాల మీద బతికేవాళ్ళు మీరు, అటువంటి మీకు సోమపానానికి అర్హత లేదు, ఈ రోజు నుంచి మీకు యజ్ఞంలో భాగం లేదు అన్నాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకా నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. మొండి, కొంతమంది ఉంటారు మొండి పీనుగులు, చాలా చికాకు అటువంటి వాళ్ళతోటి. అందుకే చెప్పాడు, మొండి పొట్టుదల కలిగిన వాడితో స్నేహం చేస్తే నాశనం అయిపోతారు, చాలా జాగ్రత్తగా ఉండండి, అటువంటి వాళ్ళని దూరంగా పెట్టండి అని శాస్త్రం. నీతి చంద్రికలో మొండివాడితోటి మూర్ఖుడితోటి అటువంటి వాళ్ళతో స్నేహం చేయొద్దు అని చెప్పాడు. ఇంద్రుడు చాలా గొప్పవాడే, కానీ మొండితనం ఒకటి ఉంటుంది. పాపం ఈ అశ్విని దేవతలు, అయ్యా మేము దేవవైద్యులం, సామాన్య వైద్యులం, పోనీ వైద్యుడు ఎంత గొప్పవాడు, వైద్యో నారాయణో హరిహి, వైద్యుడు అంటే విష్ణుస్వరూపుడు, అతడు లేకపోతే రోగాలు తొలగించేవాడెవడు, అతడు లేకపోతే ఈ ప్రజలకి ఆరోగ్యం ఇచ్చి ప్రాణం నిలబెట్టేవాడెవడు, అందుకే అన్ని వృత్తుల్లోకి వైద్య వృత్తి చాలా గొప్పదన్నారు. అటువంటి పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న మేము సోమపానానికి అనర్హులమని నువ్వు నిర్ణయించడం న్యాయం కాదు, మేము నిన్ను బతిమారుకుంటాం, నువ్వు ఏమడిగితే అది ఇస్తాం, మాకు మళ్ళీ అర్హత కలిగించమంటే ఒకసారి నేను నిర్ణయం తీసుకున్నానంతే, ఈ చట్టం చట్టమే, ఏమైనా ఇక మిమ్మల్ని మా వైద్యుల్లో కలపం, మీరు విడిపోవలసిందే, మా దేవతల నుంచి దూరంగా పోండి అని గెంటేశారు మమ్మల్ని. అప్పటి నుంచి ఇంద్రుడి ద్వారా సభలో నుంచి బయటకు వచ్చేసి మేము సోమపానం తాగలేక యజ్ఞంలో భాగం లేక అవమానానికి గురై ఏడుస్తున్నాం. సోమపానం చేస్తే దేవతలకు గొప్ప శక్తి వస్తుంది, ఆ శక్తి కోసం కొంత బాధ, అంతకంటే ఇంకో బాధ ఏమిటో తెలుసా, నిండు సభలో మెడబట్టి గెంటాడు, అవమానం అది. ఏ సభలో నుంచి గెంటాడో ఇంద్రుడు, మళ్ళీ ఆ సభలో మమ్మల్ని మీరు కూర్చోబెడితే అప్పుడు మాకు సంతృప్తి అనమాట. సాధారణంగా ఈ ఓడిపోయిన రాజకీయ నాయకులు కూడా అంతే, మీరు చూడండి ఎక్కడన్నా వాడు మళ్ళీ ఆ చట్టసభలోకి వెళ్ళేదాకా వాడు ప్రాణం గిజగిజలాడిపోతుంది. ఇప్పుడు వీళ్ళు అదే అన్నారు, మేము ఆ సభలో నుంచి బయటకు వచ్చాం, మళ్ళీ ఇంద్ర సభలోకి వెళ్ళాలి, అప్పటిదాకా మాకు నిద్ర పట్టడంలా, సుఖంగా ఉండడం లేదు, నువ్వేదో మాట ఇచ్చావు గనక నీకు ఓపిక ఉంటే యజ్ఞంలో ఇంద్రుడి పక్కన కూర్చోబెట్టి సోమరసం తాగేలా చెయ్యి, అదే నువ్వు మాకు చేయవలసిన ఉపకారం అన్నారు. ఈ మాట అసలు ఎవడైనా అడిగినా అవతలవాడు ఏమంటాడు, ఇంద్రుణ్ణి ఎదిరించి అంతటి దేవేంద్రుడిని మూడు లోకాలకు అధిపతిని అతని పక్కన కూర్చోబెట్టడం మా వల్ల అవుతుందా చీపు అంటారు సాధారణ వ్యక్తులైతే. కానీ చ్యవనుడు మహాత్ముడు అని చెప్పాను కదా, ఆయన శక్తి చాలా గొప్పది. అందుకని వెంటనే ఉన్నాడు, ఇది చాలా చిన్న కోరిక, ఇంద్రుడి పక్కన మీరు కూర్చుని సోమరసం తాగాలని ఉంది మీకు, అంతే కదా, చాలా తొందరలో మీ కోరిక తీరుస్తాను, నిశ్చింతగా పండి అనగానే వాళ్ళు పెద్దగా నమ్మలేదు. ఏదో ఆయన అన్నాళ్లే పోదాం, అవకాశం ఉంటే తాగుతాం లేకపోతే పోదాం అనుకుని వెళ్ళిపోయారు. 10-15 రోజుల తర్వాత శర్యాతి మహారాజు గారు అంతఃపురంలో ఉండగా ఒకరోజున ఆయన భార్య దగ్గరకు వచ్చి, ఏమండి అమ్మాయిని అడవిలో ఉన్న ముసలాయనకి ఇచ్చి పెళ్లి చేశారు, అప్పుడే ఏడాది ఎప్పుడో దాటిపోయింది, ఈ ఏడాది కాలంలో మాట వరసకైన అమ్మాయి ఎలా ఉందో మీరు వెళ్ళి పలకరించారా, కష్టసుఖాలు విచారించారా, కన్యాదానం చేశాక కన్య మీద పూర్తిగా పెత్తనం ఇంకా ఉంటుంది తండ్రి గుర్తుపెట్టుకోండి, దానాలలో ఏ దానమైనా ఒకసారి దానం చేశాక ఆ వస్తువు మీద మీకు ఇంక ఏమీ సంబంధం ఉండదు, పెత్తనం ఉండదు, ఒకసారి ఒక వస్తువు ఇచ్చాక ఆ వస్తువుతో ఇక మళ్ళీ మీకేం సంబంధం ఏమీ లేదు. ఓ ఇల్లుంది, ఊళ్ళో ఓ పండితుడికి ఆ గృహాన్ని దానం చేసేసాక మళ్ళీ 2 రోజులకి ఒకసారి వెళ్ళి, ఏముండో ఇల్లు మాదండి అని అనకూడదట, ఒకసారి ఆయనకి రాసి ఇచ్చేశారు, ఒకవేళ మీరు మాకు పెత్తనం ఉందన్నా ఆ ఇంటితో మాకు సంబంధం ఉందన్నా ఆయనకి పట్టా రాసి ఇచ్చేసాక రిజిస్ట్రేషన్ చేశాక ఆయనే గింటేస్తాడు. కాబట్టి గృహదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, రజతదానం, ధనదానం, గ్రంథదానం ఇలాంటి దానాలన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక ఆ వస్తువుతో దాతకి ఏ విధమైన సంబంధం ఉండదు, ఇంకా తర్వాత వాడి ఇష్టం ఎలా అయినా వాడుకోవచ్చు. ఓసారి ఓ బంగారు ఉంగరం వేలికి పెట్టారు, ఆ తర్వాత రోజు ఈ వేలికి ఉంగరం పెట్టుకుంటున్నా వీడు ఒప్పుకోడు, ఒకసారే ఆ తర్వాత వీడి ఇష్టం దాన్ని అమ్ముకోవచ్చు, కూతురికి ఇచ్చుకోవచ్చు, కొడుకుకి ఇచ్చుకోవచ్చు, లేదా పొరపాటున పక్కన కూర్చున్న పురోహితుడు లాక్కుపోవచ్చు, ఏం జరిగినా జరగచ్చు, అది వేరే విషయం, ఒకసారి ఇచ్చాక మీకు సంబంధం లేదు. ఒక్క కన్యాదానానికి మాత్రం అలా లేదు, అల్లుడికి కూతుర్ని ఇచ్చేసినా ఈ తల్లిదండ్రులు తరచుగా అల్లుడు మా అమ్మాయి ఎలా ఉందని అడగాలి, ఆ అమ్మాయిని అల్లుడు బాధ పెడితే నిలదీయాలి. నేను చెప్పలేదు, ధర్మశాస్త్రంలో చెప్తున్న మాట, నేను ఏం చెప్పినా శాస్త్రంలో ఉన్నదొన్నట్టుగా గ్రంథములో ఉన్నదొన్నట్టుగానే చెబుతాను, అది గుర్తుపెట్టుకోండి. అలాగని మళ్ళీ కూతుర్ని ఇంటికి లాక్కొచ్చేయమని కదా అక్కడ, కానీ కూతురు కష్టసుఖాలు పట్టించుకోవాలి. అలా పట్టించుకోకుండా వదిలిపెట్టిన తల్లిదండ్రులు కూడా శరీరం విడిచిపెట్టాక నరకం ధ్రువం, దేహాంతే నరకం ధ్రువం, నరకానికి పోతారట. ఒకసారి పెళ్ళయ్యాక ఇంకా అల్లుడిని పట్టించుకోక, కూతుర్ని పట్టించుకోక, ఎప్పుడు మళ్ళీ పుట్టింటికి పిలవక, వాళ్ళకి అప్పుడప్పుడు కానుకలు ఇవ్వకుండా ఉండే తల్లిదండ్రులు కూడా నరకానికి పోతారన్నారు. అందుకే పెళ్ళయ్యాక మీరు అప్పుడప్పుడు కాస్త కూతురికి అల్లుడికి ఏదో ఒకటి ఇస్తూ ఉండండి, ఓ ఉంగరం ఓ బొంగరం ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉండాలి, మీకు తోచింది. అలాగని మొత్తం ఇల్లంతా మందం నుంచి అక్కడికి తవ్వి పట్టుకెళ్ళమని కాదు, కానీ ధర్మశాస్త్ర ప్రకారం ఏదో ఒక కానుక, పత్రం పుష్పం ఫలంతో ఏదైనా పర్వాలేదు. ఈ రోజుల్లో పత్రం పుష్పం పుచ్చుకునే అల్లుడు ఎక్కడ ఉంటాడు కనుక, అందరికీ కూడా బంధని అగ్రహారంలో ఉండే మంచి బుద్ధులుంటే జగత్ ఎప్పుడో బాగుపడుతుంది. సరే, ఇదో పక్కన పెడితే అమ్మాయిని మీరు పలకరించక, అల్లుడి గురించి ఆలోచించక, అతనికి ఏమీ కానుక ఇవ్వకుండా ఇక్కడే కూర్చుంటున్నారు, ఇది ధర్మం కాదు, ధర్మశాస్త్రం నిషిద్ధం. ఒక్కసారి వెళ్ళి కూతుర్ని అల్లుడిని చూసి రండి, వాళ్ళు ఎలా ఉన్నారో చూసి మీరు వచ్చి ఆ విషయం నాకు చెప్పేదాకా నాకు మనశ్శాంతి లేదు, నిద్ర పట్టడం లేదని ఏడ్చింది పాపం. వెంటనే ఈయన పరివారముతో పెడితే అల్లుడు నొచ్చుకుంటాడు, ఆయన ముందే చెప్పాడు అట్టహాసాలు పనికిరావని, కాబట్టి ఒంటరిగా గుర్రం ఎక్కి అడవికి వెళ్ళి చూసొస్తాను అని ఒక గుర్రం ఎక్కి శర్యాతి మహారాజు అడవికి వచ్చాడు. తీరా ఆయన వచ్చేసరికి ఆయన అల్లుడి యొక్క ఆశ్రమ ప్రాంగణంలో ఒక అపూర్వ దృశ్యం చూశాడు. సుకన్య ఓ మంచి నవయువకుడితో ఒక సుందరాకారుడితో పాటలు పాడుకుంటూ తిరుగుతోంది పువ్వులు కోసుకుంటూ. ఈయనకి ఒళ్ళు మండిపోయింది, పళ్ళు పటపట కొరికాడు, కత్తి దూశాడు, మళ్ళీ అంతలోనే కొంచెం సర్దుకుని కత్తి వరలో పెట్టాడు. ఓసి దౌర్భాగ్యురాల కుమారి ఎంత పని చేసావు అనుకున్నట్ట, నేను ముందే చెప్పాను, ముసలివాణ్ణి గుడ్డివాడిని పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడలేవు, బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి, ఇంద్రియాలు చాలా బలమైనవి, పండితుడంతటి వాణ్ణి కూడా ఆకర్షిస్తాయి, అటువంటిది నువ్వు యువతివి అందగత్తెవి, అందులో క్షత్రియకన్యవి, కాబట్టి రేపు పొద్దున ఎప్పుడైనా కామానికి గురయ్యి భర్తకి ద్రోహం చేస్తావేమో బాగా ఆలోచించుకో అని ముందే చెబితే అప్పుడు నేను పతివ్రతని, ముసలాడైనా సరే లేక గుడ్డివాడైనా సరే వాడైనా భర్త అని పదే పదే చెప్పి ఒట్టు వేసి పెళ్లి చేసుకుంది. నా కుమారి దీనోవా
యది వాహీనో సమే భర్త సమే గురుః.
దీనుడైనా హీనుడైనా గుడ్డివాడైనా కుంటివాడైనా ముసలివాడైనా ఒకసారి తాళి కట్టాడు గనక అతడేనా భర్త, వాడేనా దైవం, వాడేనా గురువు, వాడేనా సమస్తం. తప్పక నేను మీ అల్లుడిని జాగ్రత్తగా చూసుకుంటాను, నా భర్తని ప్రేమిస్తానని వాగ్దానం చేసి ఒట్టు వేసి పెళ్లి చేసుకుంది. అటువంటిది ఇప్పుడు నేను అలా వెళ్ళగానే ఆ ముసలి మొగుడు మీద విరక్తి కలిగి వాడిని చంపేసి ఉంటుంది. వీడెవడో ఈ అందగాని ఈ పడుచు వాడిని వరించి ఉంటుంది. అందుకే యవ్వనంలో ఉన్న స్త్రీలని ఒంటరిగా ముసలి మొగుడి దగ్గర వదిలి వెళ్ళకూడదని ఒక శాస్త్రం చెబుతున్నది అని కొంచెం కొత్త కొత్తలు ఆడిపోయాడు. విషయం తెలియదుగా ఆ చవనుడే ఈ అందగాడయ్యాడని. అందుకని చంపి అవతల భార్యయ్యాలి అసలు, కానీ స్త్రీని చంపడం మహాపాపం, కానీ ఈమె వల్ల నా కులమే భ్రష్టమయ్యింది అని బాగా ఆలోచించి ఆ తర్వాత అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని కూతురు దగ్గరికి వచ్చాడు. రాగానే నాన్నగారు నమస్కారం అంది. మామయ్య నమస్కారం అన్నాడు ఆయన. చెన్ను వివడవరా మామయ్య అంటావా నన్ను? మా అల్లుడు ముసలాడు, కళ్ళు లేనివాడు, దుర్మార్గుడా, రెండో అల్లుడు నువ్వెక్కడి నుంచి వచ్చావు అని తిట్టిపోసి ఇప్పుడు కుమార్తెకే స్త్రీకి దౌర్భాగ్యాల వంశభ్రష్టత మనకి ఆపాదించావు కదా అన్నాడు. మన కులాచారాన్ని నాశనం చేసావు. మన వంశంలో ఇంతవరకు సుశీలలే కానీ దుశ్శీలలు లేరు, పతివ్రతలే కానీ అపతివ్రతలు లేరు. ఎందుకు ఈ పని చేసావంటేనే ఆవిడ చిరునవ్వు నవ్వింది. ఇంకా నవ్వుతావా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికినా పాపం లేదు అన్నాడు ఆయన. అప్పుడు ఆమె చిరునవ్వు నవ్వి, నాన్నగారు తొందరపడకండి, ఈయనే మీ అల్లుడండి అంది. నా అల్లుడు ఎవరో నాకు తెలియదా అన్నాడు మళ్ళీ ఆయన. లేదు మామగారు, నేనే. ఆనాడు మీరు స్వయముగా కన్యాదానము చేసి మీ కుమార్తెను నా చేతిలో పెట్టారే, ఆనాటి ఆ ముసలివాడిని నేననగాని నేను తెల్లబోయి అంత ముసలివాడివి గుడ్డివాడివి ఈ రూపాన్ని ఎలా పొందావు అన్నాడు. అదే ఒక గొప్ప యోగం. మీ అమ్మాయి నా భార్య అవడం నా అదృష్టం. ఆ పుణ్యాత్మురాలి యొక్క సౌశీల్యానికి మెచ్చుకుని అశ్వినీ దేవతలు నాకు ఈ రూపం ఇచ్చారని జరిగింది చెప్పాడు ఆయన. అప్పుడు ఆయన పొంగిపోయి, ఎంత అదృష్టం, ఇటువంటి కూతురు వల్ల కదా వంశం ఉద్ధరింపబడుతుంది. ఇటు అటు ఏడు తరాల వాళ్ళు ఇటువంటి కూతురుంటే ఉద్ధరింపబడతారని మహాభారతంలో ఆదిపర్వంలో చెప్పారు. ఇయాతి మహారాజు గారు భ్రష్టుడైతే ఆయన కూతురు యొక్క కొడుకులే ఆయన రక్షించారు. చాలా సంతోషం. ఇక ఈ విషయం మీ అత్తగారికి చెబుతాను అల్లుడు గారు అన్నాడు. అది తర్వాత పక్కన పెడదాం. అశ్వినీ దేవతలు నాకు మహోపకారం చేశారు, నేను వారి చేత సోమరసాన్ని తాగించాలి. అందువల్ల తక్షణం మీరు ఒక గొప్ప యాగాన్ని, సోమయాగాన్ని, అది కూడా సోమరసాన్ని పంచే యాగాల్లో కూడా సోమపానం చేసేటటువంటి యాగాలు కొన్ని ఉంటాయి, సోమపానం లేని ఉంటాయి. అందుకే అసలు సోమపానం చేసిన వాడిని సోమయాజీ అంటారన్నమాట.